Welcome to SBS in Telugu.
జానపద సినిమాల్లో కలికితురాయి, పాతాళ భైరవి, ఒక జానపద సినిమాలో ఉండవలసిన హంగులన్నీ ఈ సినిమాలో మనం చూడవచ్చు. పెద్ద రాధ్యం, అందమైన రాకుమారి, ఆమెను వలచే నిరుపేద, సాహసవంతుడైన కథానాయకుడు, ఒక మాంత్రికుడు, ఇంద్రజాల మహేంద్రజాలాలు, ఎగిరే భవనాలు, మాట్లాడే దెయ్యాలు, ఇలా పోపుల పెట్టెలో దినుసుల్లా ప్రతిదీ సమపాళ్లల్లో కుదురుకున్న సినిమా పాతాళ భైరవి. కేవీరెడ్డి దర్శకత్వంలో విజయ ప్రొడక్షన్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి నిర్మాతలుగా రూపొందిన అజరామరమైన జానపద చిత్రరాజం. పాతాళ భైరవి చిన్నపిల్లల పత్రికలో సీరియల్గా వెలువడి ఆబాల గోపాలన్నే అలరించిన కథ. అరేబియన్ నైట్స్లోని అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ దీనికి ప్రేరణ. పింగళవారు ఈ కథను తెలుగువారి అభిరుచులకు అనుగుణంగా మలచడంలో సఫలీకృతులయ్యారు. రంగస్థల నాటకాలు సినిమాలుగా రూపుదిద్దడం పరిపాటే కాని, మొట్టమొదటిసారి ప్రజాదరణ పొందిన పాతాళ భైరవ సినిమాను శారదా విజయ నాట్యమండలి కోసం సురభి లీలా పాపారావు గారు నాటకీకరణ చేశారు. ఈ నాటకాన్ని సురభి నాటక కళాపరిషత్తు బృందాలన్నీ తెలుగునాట విస్తృతంగా ప్రదర్శించాయి. మొదట ఈ సినిమాకి అప్పటికే జానపద సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్న అక్కినేని గారిని కథానాయకుడిగా, ముక్కామల్లిని మాంత్రికుడిగా తీసుకోవాలనుకున్నారట దర్శకుడు కేవీరెడ్డి గారు. ఒకరోజు వాహిని ప్రాంగణంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు టెన్నిస్ ఆడుతున్నారట. అయితే కొన్ని షాట్లు సరిగ్గా పడక కోపంతో బంతిని గట్టిగా కొట్టారట ఎన్టీఆర్ గారు. ఆయన టెన్నిస్ ర్యాకెట్ పట్టుకున్న తీరు, చూపిన కసి చూసి ఎన్టీఆరే తమ సినిమా కథానాయకుడని నిర్ణయించుకున్నారట కేవీరెడ్డి గారు. కొత్తవాడైన ఎన్టీఆర్ పక్కన కొత్త ప్రతినాయకుడైతే బావుంటాడని ఎస్వీ రంగారావు గారిని మాంత్రికుడిగా తీసుకున్నారు. విజయవాడ సినిమాల్లో కనిపిస్తే అవకాశాలు వస్తాయని, దర్శక నిర్మాతల కళ్లల్లో పడవచ్చని అప్పుడే కొత్తగా వస్తున్న సావిత్రి గారు ఈ సినిమాలో ఒక పాటలో నృత్యం చేస్తూ మనకు కనిపిస్తారు. ఆవిడ ఆశించినట్టుగానే విజయవాడ సినిమా పెళ్లి చేసి చూడులో హీరోయిన్ గా అవకాశం తర్వాత లభించింది. బాలనాగంలోని మాయల్ ఫకీర్ తర్వాత అంత శక్తివంతమైన పాత్ర, శక్తియుక్తులు గల పాత్ర అంటే పాతాళ భైరవులోని నేపాళ మాంత్రికుడే. మాయల్ ఫకీర్కి అద్వితీయమైన శక్తులన్నీ ముందు నుంచే ఉంటాయి. అతని ప్రాణం ఎక్కడో సప్త సముద్రాల ఆవల మర్రి చెట్టు తొర్రలో చిలుకలో ఉంటుంది. ఈ రెండు విషయాలు మినహాయిస్తే నేపాళ మాంత్రికుడు కూడా మాయల ఫకీర్ అంతటి గట్టివాడే. నేపాళ మాంత్రికుడి వద్ద ఉన్న సంజీవిని అతని ప్రాణాలు కాపాడుతూ ఉంటుంది. ఈ సినిమాలోని మంత్రాల మర్రి, బొడ్డుదేవర, భూగర్భంలో భయంకర మార్గాలు, మొసలి మడుగు, పాతాళ భైరవి ఆలయము, విగ్రహము, రాజప్రాసాదాలు, ఎగిరే భవంతి, ఉద్యానవనాలు, మకర తోరణము, మాయామహలు, పర్వత శ్రేణులు, ఇవన్నీ కళాదర్శకుడు గోఖలే కళాదృష్టికి ప్రతిరూపాలుగా నిలుస్తాయి. కథలోకి వెడితే, అనగనగా ఉజ్జయిని అనే రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తుంటాడు. ఆయనకు ఒక భార్య, ఆమెకు ఒక తమ్ముడు. ఆ రాజుగారికి సద్గుణ సంపన్నురాలైన ఒక కూతురు, పేరు ఇందుమతి. రాణిగారి తమ్ముడు ఒట్టి బుద్ధిహీనుడు, పిరికివాడు. కాకపోతే రాణిగారి తమ్ములంగారని, రాజుగారి బామ్మర్దినని హోదా చూపిస్తుంటాడు. అతనికి రాకుమారిని పెండ్లాడాలని కోరిక. ఇక రాజుగారి ఉద్యానవనంలో పనిచేసే ముసలి శాంతమ్మ కొడుకు మన కథానాయకుడు తోటరాముడు. సాహసి, ధైర్యవంతుడు, నిజాయితీపరుడు. అతనికి ఒక ప్రాణ స్నేహితుడు అంజి. ఉద్యానవనంలో విహారానికి వచ్చిన రాకుమారిని చూసి మన కథానాయకుడు ప్రేమలో పడతాడు. ఆమెను ఒక సర్పభార్య నుండి రక్షించి సాహసం ప్రదర్శించడంతో ఆమె అతనిని ఇష్టపడుతుంది. ఇదిలా ఉండగా నేపాళ మాంత్రికుడొకడు తన ఉపాసన ద్వారా ఉజ్జయినికి ఉత్తరాన మంత్రాల మర్రి కింద భూగర్భంలో యక్షులచే నిక్షిప్తమైన పాతాళ భైరవి అనే ఒక మహాశక్తి ఉందని, అది లభించిన వారికి ప్రపంచంలోని అన్ని శక్తులు వశమవుతాయని, కోరిన కోరికలు తీరుస్తాయని తెలుస్తుంది. అయితే ఆ శక్తిని పొందటానికి తన వంటి మంత్రసిద్ధులు కలవాడిని కాని, సాహసవంతుడైన యువకుని గాని బలి ఇవ్వాలని తెలుసుకుని తన దుర్భిణిలో చూడగా తోటరాముడు ధైర్యంగా రాజుగారి బామ్మర్ది చేస్తున్న ఆగడాలను అడ్డుకుంటూ కనిపిస్తాడు. దాంతో ఎలాగైనా తోటరాముడిని లొంగు తీసుకుని పాతాళ భైరవికి బలి ఇచ్చి శక్తులను పొందాలని తన శిష్యుడైన సదాజపునితో ఉజ్జయినికి బయలుదేరతాడు. ఇక్కడ రాజకుమారికి గండం ఉందన్న నెపంతో ఆమెను అంతఃపురం నుంచి కదలనివ్వడు రాజు. రాజకుమారిని చూడటానికి తోటరాముడు అర్ధరాత్రి అంతఃపురంలో ప్రవేశించి రాజభటులకు చిక్కి ఉరిశిక్షకు గురవుతాడు. రాజకుమారి, ఈ తోటరాముడే తనని సర్పకాటు నుంచి రక్షించాడని, అతనిని విడిచిపెట్టమని రాజుగారిని బతిమాలుతుంది. కూతురి ప్రేమను అర్థం చేసుకున్న రాజుగారు తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే అతను ఐశ్వర్యవంతుడై పల్లకీలు, పరివారం కలిగి ఉండాలని, అవి తెస్తే రాకుమారినిచ్చి పెళ్లి చేస్తానంటాడు. తోటరాముడిని పట్టుకెళ్లి పాతాళ భైరవికి బలివ్వాలని ఉజ్జయిని చేరిన మాంత్రికుడు రాజవీధుల్లో తన శక్తియుక్తులను ప్రదర్శిస్తుంటాడు. అక్షయపాత్రలోంచి ఎవరికి కావలసిన వారికి తీసి ఇస్తుంటాడు. రాముడు అది చూసి అక్షయపాత్రను లాక్కుని పారిపోతాడు. వెతకపోయిన తీగ కాలికే తగిలినట్టు మాంత్రికుడు తన శిష్యుణ్ణి నగరంలోనే ఉండమని తాను మాత్రం రాముని వెలకాలు వెడతాడు. ఊరి బయట అక్షయపాత్రతో ఉన్న రాముని చూసి, అందులో ఏముందిరా డింబక, అంతా నా మంత్రశక్తిలో ఉంది. నీవు రాజకుమారిని ప్రేమించావు, ఆమె కోసం తగినంత ధనం కోసం చూస్తున్నావు కదా అని ప్రశ్నిస్తాడు. నీకు కావలసినవన్నీ నీకు దక్కేటట్టు చేస్తాను, నాతో రా అని తీసుకెళ్తాడు. రాజకుమారి ప్రేమ కోసం మాంత్రికుని వల్లలో పడి మంత్రాల మర్రి కింద మంటల్లో దూకమన్నా దూకి బొడ్డుదేవర్ని పగలకొట్టి కత్తుల ద్వారంలో తలదూర్చి సాహసోపేతంగా అన్ని అవరోధాలు దాటుకుని ఉభయులు పాతాళ భైరవ సన్నిధిని చేరుకుంటారు. అక్కడ చీకటి పుష్కరణిలో స్నానం చేస్తుండగా రాముణ్ణి మొసలి ఒకటి వచ్చి పట్టుకుంటుంది. దానితో పోరాడి దాన్ని వధించగా శాపం వీడి ఒక దేవకన్య ప్రత్యక్షమై మాంత్రికుడి కపట ఆలోచన చెబుతుంది. రాముడు ఉపాయంగా మాంత్రికుణ్ణే బలిచ్చి పాతాళ భైరవిని దక్కించుకుంటాడు. పాతాళ భైరవి ప్రత్యక్షమై తనను తలుచుకోగానే వచ్చి వాని అభీష్టాన్ని నెరవేరుస్తానని చెబుతుంది. ఆ శక్తితో తోటరాముడు రాజభవనానికి ఎదురుగా ఒక మాయామహల్ని నిర్మించుకుని రాజుగారిని మెప్పిస్తాడు. అన్నమాట ప్రకారం రాకుమారునిచ్చి వివాహం చేయడానికి నిశ్చయిస్తాడు రాజు. ఈ వార్త తెలుసుకున్న మాంత్రికుని శిష్యుడు దుర్బిణిలో తన గురువుగారి దురావస్థను చూసి అక్కడికి వెళ్లి సంజీవిని మూలికతో మాంత్రికునికి ప్రాణం పోస్తాడు. వారిరువురు పాతాళ భైరవుని దక్కించుకోవడానికి వస్తుంటే మార్గ మధ్యలో రాజుగారి బామ్మర్ది ఉరేసుకుంటూ కనిపిస్తాడు. అతనిని రక్షించి తోటరాముడి పూజాగృహంలోని పాతాళ భైరవి బొమ్మను తీసుకువస్తే రాజకుమారిని అతనికిచ్చి వివాహం చేస్తానని మాంత్రికుడు ప్రలోభ పెడతాడు. అంతా పెళ్లి సందడిలో ఉండగా పాతాళ భైరవిని అపహరించి తీసుకువస్తాడు రాజుగారి బామ్మర్ది. విగ్రహం చేతికందిన తక్షణం మాయామహలు రాకుమారితో సహా అదృశ్యమవుతాడు నేపాళ మాంత్రికుడు. ఉన్నట్టుండి మహలు రాకుమారి మాయమవటంతో అందరూ నిశ్చేష్టులవుతారు. అంతలో రాకుమారి మామ ఏడ్చుకుంటూ వచ్చి మాంత్రికుడు మోసం చెబుతాడు. రాజుగారు నిలదీసి అడగగా జరిగిందంతా చెప్పి ఎలాగైనా రాకుమారిని వెతికి తీసుకువస్తానని బయలుదేరతాడు తోటరాముడు, అతని స్నేహితుడు అంజీ. దారి తెన్ను కానక వారు రాకుమారిని వెతుకుతూ ఒక అడవిలో అలసి నిద్రపోతారు. మాయామహల్లో రాకుమారిని తనను ప్రేమించమని నిర్బంధిస్తుంటాడు మాంత్రికుడు. రాకుమారిని లొంగపరుచుకోవడానికి పాతాళ భైరవి శక్తితో అడవిలో నిద్రిస్తున్న రాముణ్ణి తాళ్లతో కట్టి రాకుమారి ముందు పడేసి తనని పెళ్లి చేసుకోకపోతే తోటరాముణ్ణి చంపుతానని బెదిరిస్తాడు. ఉదయం మెలకువ వచ్చి మిత్రుడు కనపడక అంజి కంగారు పడతాడు. అడవిలో వెతుకుతూ అక్కడ గొడవ పడుతున్న రెండు తెలివి తక్కువ భూతాలను బురిడి కొట్టించి వాటి వద్ద ఉన్న మాయాశాలువ చెప్పులు ధరించి రాముడున్న చోటికి చేరుకుంటాడు. మాయాశాలువ చెప్పుల మహత్తు చెప్పి వాటితో రాకుమారిని రక్షించమని తాను మాంత్రికుని శిష్యుడు భరతం పట్టి మాంత్రికుని వద్దకు వెళ్తాడు. గత్యంతరం లేక ఆత్మహత్యకు పాల్పడబోతున్న రాకుమారిని నివారించి వెంటనే శాలువా చెప్పుల సాయంతో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోమంటాడు తోటరాముడు. కాని రాముణ్ణి విడిచి వెళ్లడానికి రాకుమారు ఒప్పుకోదు. అయితే శాలువా కప్పుకుని ఎవరికీ కనపడకుండా అక్కడే ఉండమని తాను రాకుమారి వేషంలో మాంత్రికుని కోసం వేచి చూస్తుంటాడు. రాకుమారి తనని ఇష్టపడకపోవడానికి మనకు మరి అడ్డమేమిరా అని అడిగిన మాంత్రికుని, మీ గెడ్డమే గురు అంటూ సదాజపుని వేషంలో ఉన్న అంజి మభ్యపెట్టి శక్తిని ప్రసాదించే పాతాళ భైరవు ఉండగా అతని శక్తులు నిక్షిప్తమై ఉన్న గెడ్డం ఎందుకు, అది తీసేస్తే అందంగా కనిపించి రాకుమారు వరిస్తుందని గెడ్డాన్ని తీయించేస్తాడు. శక్తులు కోల్పోయిన మాంత్రికుడు రాకుమారి వద్దకు వచ్చి అక్కడ ఉన్న తోటరాముణ్ణి చూసి జరిగిన మోసం గ్రహించి అతనితో పోరుకు తలపడతాడు. మాంత్రికుణ్ణి వధించి పాతాళ భైరవిని దక్కించుకుని మాయామహులు రాకుమారుతో సహా తోటరాముడు ఉజ్జయిని చేరుకుంటాడు. వైభవంగా తోటరాముడు రాకుమారుల వివాహం జరుగుతుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాస్ హీరోగా ఎదిగాడు. సదాజపుడుగా అంజిగా నటించిన పద్మనాభం బాలకృష్ణలు హాస్య నటులుగా చిత్రసీమలో స్థిరపడ్డారు. ఎస్వీఆర్ గురించి చెప్పనే అక్కర్లేదు. నేపాళీ మాంత్రికుడు ఈ సినిమాకు ప్రాణమైతే ఆ మాంత్రికుణ్ణి సృష్టించి మాటలు పాటలు రాసిన మాటల మాంత్రికుడు పింగళి ఈ సినిమాకి ఊపిరి. పాత్రను బట్టి మాట, మాటకు తగ్గ పదాన్ని తనదైన శైలిలో కల్పించి తన మాటలతో పాటలతో సినిమాని రక్తి కట్టించారు పింగళిగారు. మంత్రపుష్పంలోని వేదమంత్రాలు తిరగరాసి నేపాళ మాంత్రికుడి నోట మాటలు చేశారు. సదాజప, నేపాళ మాంత్రికుడు, రాజుగారి బామ్మర్ది, తోటరాముడు ఇలా పాత్ర ఔన్నత్యాన్ని తెలిపే పేర్లను ఆయా పాత్రలకు పెట్టి పేర్లలో కొత్త వరవడిని తీసుకువచ్చారు. తోటరాముడి తల్లి చేత తరచుగా ఒక కొడుకునిమ్మంటే రాక్షసునిచ్చావేమిరా దేవుడా అని అనిపించి హాస్యాన్ని పండించటంతో పాటు తోటరాముడిలోని కొంటెతనాన్ని చూపారు. అతని చేత నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అని అడిగించి రాముల్లోని నిజాయితీని అమాయకత్వాన్ని ధైర్యాన్ని చెప్పకనే చెప్పారు. అలాగే జనం అడిగేది మనం చేయవలన, మనం చేసింది జనం చూడవలన అని ప్రశ్నించి ప్రజాస్వామ్యంలోని సందేహాన్ని సునిశితంగా ఎత్తిచూపారు. సాహసం సాయరా డింపక, రాకుమార్ దక్కుండ్రా, నరుడా ఏమి నీ కోరిక, జై పాతాళ భైరవి, నాకేసి చూడవే బుల్బుల్, డింగరి, డింబక, మోసం గురు, ఈ డైలాగులన్నీ నేడు కూడా మన నిత్య సంభాషణల్లో వాడుతున్నామంటే అది పింగళగారి రచనా ప్రతిభకు నిదర్శనం. F2 సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్ అంతేగా అంతేగా. ఈ డైలాగ్కి మూలం పాతాళ భైరవి అని నేటి ప్రేక్షకులకు తెలియదు. తోటరాముడు రాజకుమార్ గదిలోకి అర్ధరాత్రి వచ్చినప్పుడు చాటుగా పొంచి ఉన్న రాజుగారి బామ్మరిది వచ్చి అడిగిన ప్రశ్నలకు రాకుమార్తె ఇచ్చిన జవాబులు విని అంతేగా అంతేగా అని సమాధానమిస్తాడు. అలాగే నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అని స్వాతిముత్యంలోని కమలహాసన్ డైలాగు చాలామందికి గుర్తుండే ఉంటుంది. పాతాళ భైరవ సినిమాకి కళా తపస్వి కె విశ్వనాథ్ గారు సౌండ్ అసిస్టెంట్గా పనిచేశారు. ఆ ప్రభావం చేతనే ఈ డైలాగు కమలహాసన్ అమాయకత్వాన్ని చూపడానికి ఉపయోగించుంటారు. పాతాళ భైరవి ఒక జానపద చిత్రరాజమే కాదు, సంగీత రూపకం. ఈ సినిమాలో ప్రతి పాట ఒక ఆణిముత్యమనే చెప్పాలి. క్లుప్తమైన పల్లవులు, చిన్ని చిన్ని చరణాలతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకునే విధంగా, అందరికీ అర్థమయ్యే సరళమైన పదాలతో పది కాలాల సాహిత్యం గుర్తుండిపోయే విధంగా పింగళగారి రచన సాగింది. ఉదాహరణకు, కలవరమాయే మదిలో నా మదిలో, కన్నులలో నా కలలే ఆయే, మనసే ప్రేమ మందిరమాయే. ఈ పల్లవి ఎంత సున్నితంగా అర్థవంతంగా ఉందో మీరే గమనించండి. అర్థం కాని పదమంటూ ఏమీ లేదు. చరణాన్ని కూడా పరిశీలిస్తే, నాలో ఏమో నవభావనగా మెల్లన వీణ మ్రోగింది అని హీరోయిన్ అంటే, నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి ఊదింది అని హీరో జవాబిస్తాడు. సాహిత్యానికి తగ్గట్టుగానే సంగీత దర్శకుడు ఘంటసాల గారు వీణానాదాన్ని, వేణునాదాన్ని బ్యాక్గ్రౌండ్లో వినిపించిన తీరు హృద్యంగా ఉంటుంది. ఇలాంటి భావుకతని నేటి సినీ సంగీతంలో ఊహించలేము. అదేవిధంగా హీరో హీరోయిన్ల మనోభావాలకు అద్దం పట్టే ఎంత ఘాటు ప్రేమయో, ఎంత తీవ్ర వీక్షణమో పీ లీలగారితో కలిసి పాడిన ఈ పాటను ఘంటసాల గారు హిందుస్థానీ సాంప్రదాయంలోని రాగేశ్రీ రాగంలో కూర్చారు. 1948లో ప్రముఖ హిందుస్థానీ విద్వాంసుడు బడే గులాం అలీఖాన్ మద్రాసులో కచేరీ ఇచ్చారు. ఆయన పాటకు ముగ్ధులైన ఘంటసాల గారు ఆయనకు తన ఇంట ఆతిథ్యమిచ్చి ఆయన దగ్గర హిందుస్థానీ సంగీతంలో మెళకువులను తెలుసుకుని అవపోసన పట్టారు. ఈ సినిమాలో ఉపయోగించారు. ఆయన బాణికి తగ్గట్టుగానే పింగళగారు కూడా ఘాటు ప్రేమ, చాటుమోహం, తీవ్ర వీక్షణ, కన్నుకాటు, మలయానిలయము, విరహాగ్ని వంటి పదాలతో ప్రేక్షకుల ఎదలో వెన్నెల కురిపించారు, విరహాగ్ని రగిలించారు. ప్రేమ ఘాటుగా ఉండటమేంటని విమర్శించిన వారికి మొరటువాడైన తోటరాముడి ప్రేమ ఘాటుగా ఉండకపోతే ఇంకెలా ఉంటుందని చురకలు వేశారు పింగళగారు. తర్వాతి కాలంలో పింగళవారు సృష్టించిన అనేక పదాల్లో లాగేనే ఘాటు ప్రేమ కూడా సార్వజనీయం అయిపోయింది. రేలంగి, మాలతి, ఎన్టీఆర్, బాలకృష్ణలపై చిత్రీకరించిన వినవే బాల నా ప్రేమగోళ, నినుకనువేళ నిలువగల జాల అనే ఈ పాటను రేలంగి గారు స్వయంగా పాడారు. ఈ పాటలో కూడా చిరునవ్వు చాలే చిత్తైపోతానే, మురిపిస్తే చాలు మూర్చేపోతానే అంటూ రేలంగి గారి పాత్రను ఆవిష్కరిస్తూనే గుగుల్ గుగుల్, దిగుల్ దిగుల్, చెట్టాపట్టిల్, తూగుటుయ్యాల్, పైడి బంగార్ అంటూ పొల్లు పదాలతో హాస్యాన్ని కురిపించారు పింగళగారు. 1948లో హాలీవుడ్లో విడుదలైన ది లవ్స్ ఆఫ్ కార్మెన్ చిత్రంలో హీరోయిన్ జిప్సీ నృత్యాన్ని చేస్తూ పాట పాడుతుంది. ఆ పాట ప్రేరణతో రూపొందించిన పాటే వగలోయ్ వగలు, తళుకు బెళుకు వగలు. ఈ పాటలో చింగారి నీదంటే మామ, రంగేళి పిల్లంట బావ, కొంగు తాకిందంటే హరే కుయ్ కుయ్ కుయ్లే, చెలియని భళియని సరేయని చలామణి, నా వెంట మీరంతా గుమిగుమి గుమిలే అంటూ పింగళిగారి పద చమత్కారాలు హుషారు రేకెత్తిస్తాయి. ఇక చివరగా, ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ పాటలోని సాహిత్యంలో పాత్రల మనోవైచిత్రంతా నిక్షిప్తమై ఉంటుంది. ఈ పాటను ఘంటసాల గారు పాడారని అందరూ అనుకుంటుంటారు. ఘంటసాల గారు స్వరపరచగా విజయ వర్మ గారు పాడారు. పాట మధ్యలో వచ్చే ఒక ఆలాపనికి మాత్రం ఘంటసాల గొంతుకునిచ్చారు. తన మీద ఆశలు పెట్టుకున్న వారందరినీ వదిలి ఒక మాయల మాంత్రికుడు వెంట నడిచే కథానాయకుని చూసి అయ్యో పాపం అనుకుని ప్రేక్షకులుండరు. పాతాళ భైరవకు ముందు తర్వాత కూడా అనేక జానపద సినిమాలు వచ్చాయి. కాని జానపద సినిమాకు నిర్వచనంగా మాత్రం పాతాళ భైరవ సినిమా మాత్రమే నిలిచింది. అందుకే కాబోలు 1952 జనవరిలో భారతదేశంలో జరిగిన తొలి అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో దక్షిణ భారతదేశం నుంచి ప్రాతినిధ్యం పొందిన ఏకైక చిత్రంగా పాతాళ భైరవి నిలిచింది. 30 థియేటర్లలో శతదినోత్సవాలు, 3 థియేటర్లలో రజతోత్సవం జరుపుకుంది ఈ సినిమా. తెలుగునాట నేరుగా 25 వారాల పాటు ఆడిన తొలి తెలుగు సినిమా. తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో ఒకే హీరోతో నిర్మాణం జరుపుకున్న తొలి ద్విభాషా చిత్రం కూడా ఇది. తెలుగులో 1951 మార్చి 15 విడుదలైతే తమిళంలో అదే ఏడాది మే 17 విడుదలైంది. ఈ సినిమాను హిందీలోకి డబ్ చేసి విడుదల చేశారు కూడా. 1985లో హీరో కృష్ణ సారథ్యంలోని పద్మాలయ సంస్థ జితేంద్ర జయప్రద హీరో హీరోయిన్లుగా ఇదే సినిమాను మళ్లీ హిందీలో కలర్లో తీసి విజయభేరు మోగించారు. కాలాలు మారిన, తరాలు మారిన, నవ్యనూతనంగా వెలుగొందిన చిత్రరాజం పాతాళ భైరవి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా అంతర్జాతీయ సమాచారం మరియు ఆసక్తికర కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.
SBS తెలుగు. Welcome home.